ఉచ్చారణ అంటే ప్రీతిగా తిరిగి ఉచ్చారణ పలుకుతాడు బయటికి. విన్నాడు, చాలా భావించాడు, భావించిన దాన్ని ప్రీతితో తిరిగి పలికాడు. ఈ ప్రీతితో తిరిగి పలకడాన్ని కీర్తన అంటారు. ఇక్కడ చూడండి, శ్రవణానికి కీర్తనకి మధ్య మరొక జరిగిపోయింది, మనకు తెలియకుండా మననం అనేది జరిగింది. జరిగితేనే కదా కీర్తన అనేది వచ్చినది. దాని తర్వాత స్మరణం అంటే ఏంటో చెప్తున్నాడు. స్మరణ అంటే ఏమిటండి? మనం ఏం చెప్తాం సాధారణంగా తలంచుకోవడం అని. ఎప్పుడు చేస్తాం స్మరణం? ఒక ఆయన అన్నాడు, స్మరణ ఎంతకాలం అండి అని. సరిగ్గా విష్ణు సహస్రం రోజు చదువుకోండి అన్నట్టు గురుగారు. అంటే ఎప్పటి వరకు అండి అన్నట్టు. అంటే ఆ ప్రశ్నలోనే ఎప్పుడు మానేయాలండి అని ఉంది అనమాట సమాధానం. వాడు ఇంకా ముట్టుకుంటూనే ఎప్పటి వరకు అన్నాడు, అంటే ఎంత వేగం వదులుతామానని. ఇలాంటి స్మరణలు కావండి. కనుక పెద్ద ఆయన అన్నాడు, స్మరణం ఎంతవరకు అంటే మరణం వరకు నాయన అన్నాడు. చాలా చక్కటి మాట చెప్పాడు ఇక్కడ. కనుక స్మరణం గురించి ఎలా చేయాలి, స్మరణం అంటే ఏమిటి, తలంచుకోవడమా? ఇక్కడ శివుడు స్వయంగా నిర్వచిస్తున్నాడండి. మనం లోకంలో వాడే నిర్వచనాలు వేరు, పరమేశ్వరుడు ఇచ్చే నిర్వచనాలు వేరు. ఇప్పటి వరకు శ్రవణానికి మనం అనుకున్న నిర్వచనం పోయిందా లేదా? ఎక్కడో గోడ చాటో స్తంభం చాటో చూసుకుని కునుకుతూ వినేది శ్రవణం కాదని చెప్పేశాడే. దాని తర్వాత కీర్తనం అంటే తొడలు పగలగొట్టుకుంటూ సంగతులు తీస్తూ తబలాలు విరగొట్టడం కాదే అని చెప్పాడే. ప్రీతిగా పలికేది ప్రేమ ముప్పిరి కొని వేళ నామము పలికేవారు. త్యాగరాజు ఒక్కడే సంకీర్తన చేశాడు. త్యాగరాజు కీర్తన పాడేవాళ్ళందరూ కీర్తనలు చేయట్లేదు, గుర్తుపెట్టుకుని వాళ్ళు పాడుతున్నారు. వాళ్ళు విద్వాంసులు, మహానుభావులు. త్యాగరాజు ఒక్కడే నాద బ్రహ్మ, ఆయన ఒక్కడే సంకీర్తన. ఆయన కీర్తన పాడేవాళ్ళందరూ సంకీర్తన పనులు కారు. వాళ్ళు సంగీత కచేరీలు చేసి విద్వాంసులు అంతే. వాళ్ళు గాయకులు, గాయకులు వేరు, కీర్తన చేసేవాళ్ళు వేరు. రెండుకి చాలా తేడా ఉందండి. కనుకనే గాయకత్వం ఉన్నప్పుడు రారానాహ అహంకారాలు వస్తాయి, కీర్తన అన్నప్పుడు ప్రేమ మాత్రమే ఉంది. ప్రీత్యాచోచ్చారణం కీర్తనముచ్యతే. అలాగే స్మరణ అంటే వ్యాపకం మాం దృష్ట్వా నిత్యం సర్వత్ర సర్వదా నిర్భయత్వం సదా లోకే స్మరణం తదుదాహృతం. నేనే అంతటా వ్యాపించి ఉన్నాను అనే స్ఫురణ కలిగి. శివుడు లేని చోటేది, అష్టమూర్తులు ఆయన. విన్నారా లేదా మీరు? నేను ఇవాళ అష్టమూర్తి రెడ్డింగ్ పెడితే లాస్ట్ ఇయర్ చెప్పేళ్ళండి ఈయన అనేవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. నేను చెప్పాను సరే, లాస్ట్ ఇయర్ చెప్పిన దానికి ఇప్పటికి మధ్యలో మీరు అష్టమూర్తిని ఎంతకాలం ధ్యానించారు? అష్టమూర్తి శివుడే అనుకుంటే ఏం తెలిసింది మనకి? ఆయన లేని ఎక్కడ? వ్యాపకం మాం దృష్ట్వా అంతటా ఆయన వ్యాపించున్నాడు. సూర్యుడు శివుట్ట, చంద్రుడు శివుట్ట, భూమి శివుడు, నీరు శివుడు, అగ్ని శివుడు, వాయువు శివుడు, ఆకాశం శివుడు, తర్వాత ఇవన్నీ చూసేటువంటి క్షేత్రజ్ఞుడు శివుడు అని తెలిసాక శివుడు లేనిది అంటే చెప్పండి ఇక్కడ. కనుక మనం భూమి మీద ఉన్నామంటే శివుడు ఒళ్ళో ఉన్నాం. భూమి నుంచి పంటలు తీస్తున్నామంటే శివుడు చేతికిచ్చి కడుపు నింపుతున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే శివుడు మనల్ని చూస్తున్నాడు పైనుంచి. గాలి తగిలిందంటే శివుడు మనల్ని తాకుతున్నాడు. నీరు తాగుతున్నామంటే శివుడు మన దాహాన్ని తీరుస్తున్నాడు అనుకుంటే వ్యాపకం మాం దృష్ట్వా ఆయనే మొత్తం వ్యాపించున్నాడు అని చూస్తూ నిర్భయం భయం లేకుండా తిరగడమే స్మరణ. ఎంత చక్కటి మాట చెప్పాడండి. వ్యాపించి ఉన్నాడు పరమాత్మని భయం లేకుండా తిరుగుతున్నట్ట. భక్తుడికి భయం ఉండదు, గుర్తుపెట్టుకోండి. భయపడ్డాడా వాడు భక్తుడు కాడు, నటుడు అంతే. అక్కడ భక్తుడికి భయం ఉండదు. ఎందుకంటే వాడు దేనికి భయపడాలి? ప్రహ్లాదుని తీసుకుని నిప్పుల్లో వేస్తుంటే భయపడలేదు, అలాగే చూశాడు. ఎందుకు? దేని నుంచి దేనిలో వేశాడు? సింహాసనం నుంచి నిప్పులో వేశాడు. సింహాసనం నిప్పు రెండు విష్ణువు ఆయనకి, జలేచ విష్ణు స్థలేచ విష్ణువు. కానీ నిప్పులో విష్ణువు నీటిలో విష్ణువు అనుకున్న వాడికి నిప్పులో నీటిలో విష్ణువు కాపాడేడండి ఆయన్ని. అంతటా ఆయనే అనుకున్న వాడికి భయం ఎందుకండి? అందుకే ప్రహ్లాదుడు ఇంకా గర్భంలో ఉండగానే ఆయన తల్లిని కయాధువుని ఇంద్రుడు తీసుకువెళ్ళిపోతూ ఉంటే, ఎందుకని గర్భంలో ఉన్నవాడు తర్వాత ఏం ప్రమాదం చేస్తాడు అని, అప్పుడు ఇంద్రుడు తీసుకెళ్లిపోతూ ఉంటాడు ఆమెని. నారదుల వారు అక్కడ అడ్డుపడతారు. ఎవడనుకున్నా గర్భంలో ఉన్నవాడు భాగవతోత్తముడు. ఈ మాట చెప్పడానికి ముందు ఏమంటాడు తెలుసా? నిర్వైరుండు ప్రశస్త భాగవతుడున్, నిర్భీకుండు ప్రశస్త భాగవతుడున్, నిర్వైరి అది చెప్పాడండి. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడున్, నిర్వైరి. మొట్టమొదటి మాట ఏమిటి? భయం లేనివాడు కడుపులో ఉన్నాడు. రెండవది ప్రశస్త భాగవతుడు. మూడు వైరి లేడు వాడికి, శత్రువే లేడు. చూసారా? అతనికి శత్రువు లేడు. అలాగే భక్తులకి శత్రువులు ఉండరు, భయం ఉండదు. శత్రువు ఎవడుకుంటుంది? వాడి వల్ల నాకేమో పోతుంది అనుకుంటేనే వాడు శత్రువు అవుతాడంతే. అందుకే నా ధర్మరాజుకి అజాత శత్రువు అని పేరు. మీరు భారతం జాగ్రత్తగా వింటే ఈ మాట అన్నవాడిని తీరుతారు. శత్రువు అజాత శత్రువు అంటే శత్రువులు ఎవరు పుట్టని వాళ్ళు అని అర్థం. ధర్మరాజు శత్రువులు లేరా అండి? నూరు మంది శత్రువులు ఉన్నారు. మరి ఆయన అజాత శత్రువు అనొచ్చా అంటే, నూరు మంది ధర్మరాజుని శత్రువు అనుకుంటున్నారు, కానీ ధర్మరాజు వాళ్ళు ఎవరిని శత్రువు అనుకోలేదు. అందువల్ల ఆయన అజాత శత్రువు అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అజాత శత్రువు అంటే ఇది అర్థం. వారికి ఎవరి పట్ల వైరభావం లేదు అసలు. అలాగే నిర్భీకుండి భయం లేదు. దేవాసురు సంపద్ విభాగ యోగం చదవండి. సాధకుడు నిరంతరం నిరంతరం తను ఎదగాలనుకుంటే ఇవన్నీ చేయాలండి. ఏం చెప్పండి? దైవాసురు సంపద్ విభాగంలో మొట్టమొదటి గుణం ఏమిటి? దైవీ గుణం. ఎవరికి దైవీ గుణం ఉంటుందో వాడికి మోక్షం వస్తుందని చెప్పాడు. దైవీ సంపద్ మోక్షాయ, దైవీ సంపదలో మొదటి గుణం ఏంటి? అభయం సత్వ సంశుద్ధి. మొట్టమొదటి గుణం ఏమన్నాడు? అభయం. అంటే వాడు భయం లేకుండా సాహసంగా తిరుగుతున్నాడని కాదు, అంతా పరమాత్మయే అని తెలిసిన వాడు ఏ సంఘటనలకు కూడా భయపడ్డు. ఎందుకు? వాడు నిరంతరం తలంపు స్మరణ అదండి. ఆయన్నే నిరంతరం స్మరించినప్పుడు సర్వవ్యాపకుడైన వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అని కూడా భయపడారు, కాని సర్వవ్యాపకుడే ఆయన ఉన్నప్పుడు భయం ఏంటి? అందుకే నిర్భయత్వమే స్మరణము అన్నాడు. ఇక తర్వాత విషయం దాస్యం చెప్తున్నాడు. అరుణోదయమారభ్య సేవాకాలేంచితా హృద సదా సేవ్యానుకూల్యేన సేవనం తద్ది గోగణై హృదయామృత భోగేన ప్రియం దాస్యముదాహృతం. దాస్యం అంటే ఏమిటో వివరిస్తున్నాడు ఇక్కడ. దాస్యం అంటే చెప్పచ్చు మనకు లోకంలో ఉన్న మాట ఏమిటి? దాస్యం అంటే భృత్యత, సేవత, సేవన చేయడం. సేవన చేయడం అంటే ఆయన కాళ్లు లాగితే మనం వెళ్ళి పట్టడం. శివుడికి కాలు చాస్తాడో మన ముందు కాళ్ళు పట్టమని, లేకపోతే ఒకవేళ చాచినా ఆయన కాళ్ళు పీకెడతాయో మనం పట్టాలంటే, మరి శివుడికి సేవ ఏమిటి? ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయనకు అనుకూలమును ఆచరిస్తూ సేవాభావనతో అన్నారు. ఇక్కడ సేవ వేరండి, సేవలో ప్రతిఫలాపేక్ష లేదు. ప్రతిఫలాపేక్షతో చేసిన దాన్ని మీరు చాకరి నౌకరి అంటారు, కానీ సేవ అనరు. సర్వీస్ అంటే ప్రతిఫలాపేక్ష లేనిదే సర్వీస్. కనుక ఆ చేసేటప్పుడు శివుడికి సేవ ఏమిటి? విధ్యుక్తమైన కర్మ. శాస్త్రము ఏది వీడికి విధించిందో ఆ కర్మని ప్రతిఫలాపేక్ష రహితంగా శివప్రీతితో చేస్తాడట. అందుకే అది కూడా ఎలా చేస్తాడు? ఏదో చెయ్యాలి గనక చేయడం అని కాకుండా హృదయామృత భోగేన ప్రియం దాస్యముదాహృతం. హృదయంలో ఆ పరమాత్మను అనుభవిస్తూ ఆయనకి దర్పిస్తున్నాను, ఆయనకి దర్పిస్తున్నాను. వాడు ఉదయం వండుకునేటప్పుడు భగవంతుడికి నైవేద్యం వండుతున్నాను అంటాడు, అంతేగాని నేను తినడానికి అన్నం వండుకుంటున్నాను అన్నాడు. అది తేడా. వీడు చేసేది వాడు చేసేది తినడమే, కానీ వాడికి వీడికి తేడా అండి. పొద్దురుపూట వండేటప్పుడు వీడు నా కోసం కాదు పరమాత్మ కోసం వండుతున్నాను అనుకోగానే వాడు వంట కూడా అనుకూలం అయిపోయింది, ఈశ్వరుడికి అనుకూలం. కనుక అనుకూల భావన అంటే శాస్త్రవిహిత కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడాన్ని అనుకూలం అంటారు. అనుకూలాచరణ అంటే ఇది అర్థం. ఆ ఒడ్డు వైపు ఉండడం అనుకూలం అండి, అలా పరమాత్మ వైపు ఒరగడమే అనుకూలం. అంటే అలా అనుకూలమైనటువంటి ఆచరణతో తద్ది గోగణై గోగణములతో సేవ చేయాలండి. గోగణాలంటే ఆవుల గుంపులన్నీ తీసుకొచ్చి సేవ చేయడం కాదు, గోగణం అంటే ఇంద్రియ గణము. గోవులంటే ఇంద్రియాలు, తన ఇంద్రియాలతో చేసేవన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అదండి దాస్యం అంటే దాస్యముదాహృతం. సదా భృత్యానుకూల్యేని విధినామే పరాత్మనే. భృత్యుడైన వాడు సేవ చేసేటప్పుడు ఏ విధంగా అయితే అతడు పూర్తిగా అనుకూలమై ఉంటాడో అదే విధంగా నడుచుకుంటూ ఉండాలి. అర్చనం షోడశానాం వై పాద్యాదీనాం తదర్చనం. ఇక షోడశోపచార పూజలు మొదలైన అర్చన భక్తి అని చెప్పబడతాయి. దాస్యం తర్వాత అర్చన. చూసారా, ఇంతవరకు వచ్చి ఈ మనస్తత్వంతో అర్చన చేయండి. శ్రవణం కీర్తనంలో ఏ మనస్తత్వాన్ని చెప్తున్నాడో దానితో కూడి అర్చన చేయడం. తర్వాత వందనం. మంత్రోచ్చారణ ధ్యానాభ్యాం మనసా వచసా క్రమాత్ యదష్టాంగేన భూస్పర్శం తద్వై వందనముచ్యతే. భగవన్ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనసా ధ్యానము వచసా ఉచ్చారణ, వచసా ఉచ్చారణ మనసా ధ్యానము చేస్తూ అష్టాంగములతో పరమేశ్వరుడికి చేసే నమస్కారము వందనము అనిపించుకుంటుంది. ఇప్పటి వరకు వందన భక్తి వరకు వచ్చాం, ఇంకా రెండున్నాయి. సఖ్యం ఆత్మనివేదనం. సఖ్యం అంటే ఏంటో చెప్తున్నాడు. మంగళామంగళం యజ్జత్ కరోతీతి స్వరోహిమే సర్వం తన్మంగళాయేతి విశ్వాస సఖ్య లక్షణం. ఇది గుర్తుపెట్టుకోండి. భగవంతుడి పట్ల సఖ్యభక్తి ఉండాలండి. ఇప్పుడు ఇన్ని భక్తులు చెయ్యగానే మనకు చనువు వచ్చేస్తుంది, అంతే కదండి. ఒక మనిషితో 10 మార్లు తిరగగానే ఏవండి నుంచి ఏవై వరకు తర్వాత ఏరా వరకు పెడతామా లేదా? మరి శ్రవణం నుంచి అలవాటైపోయి దాస్యం అర్చనం వరకు వచ్చేసాక వందనం కూడా చేసాక మరి ఆయన పట్ల సఖ్యం రాకపోతే ఎలా అండి? సఖ్యం, సఖ్యం అంటే స్నేహితుడు అనే భావం. అంటే శివుడు కనిపిస్తే ఆయన భుజం ఇచ్చేయచ్చు అనమాట. ఏమిటి సఖ్యం అంటే? ఏమిటి, ఎంత చక్కగా చెప్తున్నాడండి. సఖ్యం అంటే మంగళామంగళం యజ్జత్ కరోతీతి స్వరోహిమే సర్వం తన్మంగళాయతి. ప్రతివాడి జీవితంలోనూ సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి. అంటే మంగళము అమంగళము రెండూ కలుగుతుంటాయి జీవితంలో, ఏదో ఒకటే ఎప్పుడు ఎవరికి కలగదు గుర్తుపెట్టుకోండి. మంగళామంగళములు కలుగుతుంటాయి, వెంట వెంటనే కలుగుతుంటే ఒక్కొక్కప్పుడు ఒక దశంతా మంగళం ఒక దశంతా మంగళాలు కలుగుతుంటాయి. అయితే ఈ సఖ్యభక్తి కలిగిన వాడు ఎలా అనుకుంటాడంటే తనకు జరిగిన మంగళము అమంగళము ఈ రెండూ కూడా తన మంగళం కోసం శివుడు కల్పించాడు అనుకుంటాడు. ఇది ఎంత చక్కటి మాట చెప్పాడు. అంటే మంచి గాని చెడు గాని తన మంచికే అనుకుంటాడు. వాడికి చెడు అనేది లేదు అక్కడ, అక్కడ చెడు కూడా మంచికే. ఆ విధంగా తీసుకుంటాడండి. అలా తీసుకున్న వాళ్ళు యోగులు. అంతేగాని భక్తులకు బాధలు లేవా అంటే వాళ్ళు పడ్డారు. ఆ పడేకాడికి భక్తి ఎందుకండి అనొచ్చు, కానీ భక్తికి అది అంటదు భక్తుడికి. వాడికి అది కూడా పట్టించుకోడు. వాడు ప్రద్దాన్ని చక్కగా వినియోగించుకుంటాడండి. ఎవ్వరూ పలకరించట్లేదు, ఎంత బాధాకరం అండి, ఎవడు పలకరించిన స్థితికి లేడు. వాడు చాలా దాని యోగంగా మలుచుకుంటాడు, ఆయాకంగా ధ్యానం చేసుకోవచ్చు, ఎవడు డిస్టర్బ్ చేయట్లేదని తీసుకోవడంలో ఉందండి మనం. కనుక అమంగళాలన్నిటినీ మంగళంగా స్వీకరిస్తాడు వాడు, ఎందుకంటే నేను శివుడి వాణ్ణి, శివుడు నావాడు, నాకేదిచ్చినా శివుడే ఇస్తున్నాడు, నాకేదిచ్చినా శివుడిచ్చినప్పుడు శివుడు ఎప్పుడు చెడు ఇవ్వడు. మరి ఇది ఇచ్చాడే, ఇది నేను చెడు అనుకున్నానేమో గాని చెడు కాదు, ఎందుకంటే ఈశ్వరుడు ఇచ్చాడు కనుక. కనుక ఈశ్వరుడు ఏది చెడు ఇవ్వడు అని కలిగిన వాడికి అన్నీ మంచే. ఇది ఈ భక్తి చాలా విశేషం. అందుకే శివుణ్ణి నమ్మున్న వాడికి అంతా మంచి జరుగుతుంది అనుకోవడమే కాకుండా శివుణ్ణి నమ్ముకునే వాడికి జరిగేదంతా మంచి అనుకుంటాడు వాడు. అది ఇందులో ఉన్నటువంటి గొప్ప ఆంతర్యం. ఇది భక్తి, సఖ్య భక్తి అనిపిస్తుంది. దాని తర్వాత ఆత్మనివేదన. ఇక్కడ మళ్ళీ ఆత్మ జీవాత్మ పరమాత్మ గొడవల్లోకి వెళ్ళదు దయచేసి. ఇందాక చెప్పిన దాని నిద్రమత్తులోంచే ఇంకా బయటకు రాలేదు. కనుక ఇక్కడ ఆత్మ అనేదాన్ని తనను అనే భావన, తాను అనే భావన అని అర్థం తీసుకోవాలి. ఆత్మ శబ్దం దాని వాడిన చోటు బట్టి అర్థం చెప్పుకోవాలి. ఎక్కడైనా ప్రధానంగా ఆత్మ అంటే తాను, కొన్ని చోట్ల దేహం అనే అర్థంతో వాడతారు, కొన్ని చోట్ల మనస్సు అనే అర్థంతో వాడతారు, కొన్ని చోట్ల తనది అనే అర్థంతో వాడతారు. ఆత్మబలం, ఆత్మగౌరవం వింటూ ఉంటాం మనం, సినిమా టైటిల్స్ కూడా ఉన్నాయి. అక్కడ అర్థాలు వేరు, అవి తీసుకొచ్చి వేదాంతంతో పెట్టడానికి లేదు. ఇక్కడ కూడా ఆత్మ నివేదనం అంటే కృత్వా దేహాధికం తస్య ప్రీత్యే సర్వం తదర్పణం నిర్వాహిత శూన్యత్వం యత్తదాత్మ సమర్పణం. దేహాదులతో చేసేవన్నీ ఈశ్వరుడికి అర్పణ చేసి దేహ నిర్వహణకు కూడా ఇంకా తన కోసం తానేమీ చేసుకోవడం లేదు. అలాగే నేను తేయడా అని మాత్రం అనుకోవద్దు, ఏది చేసినా తన కోసం చేసుకోట, అంతా ఆయన కోసం చేస్తున్నాడు. కనుక తన కోసం చెయ్యడం అనే ప్రయత్నం ఇంకా వాడి దగ్గర లేదు, కర్తవ్యం అనేది లేదు వాడికి. ఇంకా కర్తవ్యం అనేది లేదు, ఇది నా కోసం చేసుకోవాలి అని వాడికి మిగలలేదండి. మొత్తం కూడా నిర్వాహాయచ శూన్యత్వం యత్తదాత్మ సమర్పణం. ఇదయ్యా మొత్తం తొమ్మిది. ఈ చిట్ట చివరిది ఉంది, అది సిద్ధిస్తే ఇంకేముంది? ఆత్మార్పణం, ఆత్మ నివేదనం. దానికి సఖ్యం, వందనం, అర్చనం, కీర్తనం, శ్రవణం, ఇలాగా మొత్తం తొమ్మిది విధములుగా చెప్తూ ఇత్తం సాంగోపాంగ భక్తిర్మమ సర్వోత్తమా ప్రియే. ఓ ప్రియమైన పార్వతి, మొత్తం ఇది అంతా కలిపి సాంగోపాంగ భక్తి అనిపించుకుంటుంది సుమా అని ఇక్కడ వివరించాడు. ఈ భక్తిని సిద్ధింపు చేసుకోవాలండి. తొమ్మిది గుర్తు పెట్టుకుని వెళ్ళాలి. అందుకే హిరణ్యకశిపుడు గట్టిగా అడిగాడు, అన్నిటికంటే గొప్ప మార్గం ఏమిటండి అంటే ఇదే చెప్పాడు ప్రహ్లాదు. ఇంకేం చెప్పలేదు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయు ఆత్మలో ఎరుకయున్ అను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి. ఇది చేస్తే చాలు, ఇంకోటి ఎక్కర్లేదు నాన్నా అని చెప్పాడు మొట్టమొదట. చెప్తాను కోపం వచ్చింది, ఏం చేస్తామంటే అర్థం కాకపోతే కోపాలు వస్తాయి వాడికి, మహాకోపం వచ్చింది. ధర్మదేవే చేశాడు. కానీ ప్రహ్లాదు యొక్క మొదటి మాట ఏమిటి, నాన్నా నవవిధ భక్తి మార్గాల్లోకి వెళ్ళానని. ముందు ఒకటి చెప్పాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక ఈవిరి నేను మతి భ్రమణమ్మున బిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామేమంచు విష్ణునందుల్లము సెర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అని ముందు చెప్పింది. జ్ఞాన విషయం ఎక్కలే, అప్పుడు నవవిధ మార్గాలు చెప్పాడు, అది అంతకంటే ఎక్కలేదు, ఇంక హింసించాడు అక్కడది. మొత్తానికి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే భాగవత ధర్మం అంతా ఈ తొమ్మిదిలోనే ఉందండి, ఇది తెలుసుకోవాల్సింది. కనుక శివభక్తి అంటే ఇవన్నిటితో కలిగితే శివభక్తి అవుతున్నది. శ్రవణం నుంచి కీర్తనం, అర్చనం, వందనం, ఇత్యాదులన్నీ కూడా కలబోసి. దీనికి ఉపాంగములు చాలా ఉన్నాయంటున్నాడు. దీనికి ఉపాంగములు చాలా ఉన్నాయి. ఆ ఉపాంగములు అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్షేత్రయాత్రలు, అభిషేకాలు, పద్ధతులు, ఇలా రకరకాల విషయములు అయితే ఉన్నాయో భగవద్భక్తికి సంబంధించిన చిన్న చిన్న అంశములు, ఈ తొమ్మిదే కాకుండా ఇతరములు కూడా ఉపాంగముల కింద పనికొస్తాయి. ఈ విధంగా ఈ సాంగోపాంగ భక్తి ఎటువంటిదంటే జ్ఞాన వైరాగ్య జనని. ఈ సాంగోపాంగ భక్తి క్రమంగా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కూడా ఇస్తుందన్నాడు. ఈ భక్తిని మీరు అభివృద్ధి చేసుకుంటున్న కొద్దీ శివుడిపై ప్రేమ పెరిగి శివేతరములపై విరక్తి ఏర్పడుతుంది. శివునిపై ప్రేమ పెరిగి శివ ఇతరములపై, శివుడు కాని విషయములపై విరక్తి ఏర్పడుతున్నది. అందుకు భక్తి ఎలాంటిదంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలకు తల్లి. ఎంత చక్కటి మాట అన్నాడండి, జ్ఞాన వైరాగ్యాలకు తల్లి. ఇందులో ఒక రహస్యం ఉంది. జ్ఞాన వైరాగ్యాలకు తల్లి అంటే తల్లి నుంచి పిల్లలు పుట్టినట్లుగా భక్తి నుంచి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయని ఒకటి. ఎంతైనా పిల్లల కంటే తల్లి గొప్పదే, అంతే కదా. కనుక జ్ఞాన వైరాగ్యాలకు భక్తి తల్లి. అందుకే మనకి పురాణంలో కూడా జ్ఞాన వైరాగ్యములనే ఇద్దరు శిశువులు వృద్ధులు ఉంటే భక్తి అనేటువంటిది అక్కడ ఏడుస్తూ యువ రూపంలో ఉందని పద్మపురాణంలో వర్ణించి మనకు చూపిస్తున్నాడు భాగవత విషయం వచ్చేటప్పుడు. ఇలా జ్ఞాన వైరాగ్య జనని ముక్తిదాసి విరాజతే. ఆ తల్లికి ముక్తి దాసిట. చూడండి ఇక్కడ భక్తి అనే తల్లికి ముక్తి దాసి అన్నాడు. ఇక్కడ దాసి అంటే ఏం చెప్తే చేస్తుందని చెప్పడం ఇక్కడ. కనుక భక్తిని అనుసరించే ముక్తి ఉంటున్నది. సర్వకర్మ ఫలోత్పత్తి సర్వదాత్వత్సమ ప్రియ. భక్తి సర్వ సత్కర్మలకి ఫలప్రదాయనైనటువంటిది కూడా. అందుకే సత్కర్మలకి ఫలప్రదాయని, జ్ఞాన వైరాగ్యాలకు తల్లి, ముక్తిని దాసిగా గల భక్తి అని ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ చెప్పాడు. యచ్చిత్తే సా స్థితానిత్యం సర్వదా సోతి మత్ప్రియ, ఎవడి చిత్తంలో ఈ భక్తి ఉంటుందో వాడు నాకు అత్యంత ప్రియమైన వాడు సుమా అని శివుడు చెప్తున్నాడు. మరి శివుడికి ప్రియమైన వాడు అనిపించుకోవడానికి మన ప్రయత్నం చేయిద్దా. త్రైలోక్యే భక్తి సదృశ పంథా నాస్తి సుఖావహ, ముల్లోకాల్లోని భక్తికి మించిన సుఖకరమైన మార్గం లేదు అన్నాడు. ఇక్కడ మీరు యోగాది మార్గాల్లోకి వెళ్ళినప్పుడు మీ ప్రయత్నము మీ అహము ఇచ్చాది ఉంటాయి. భక్తిలో అడుగడుగున పరమాత్మ యొక్క అనుభవం ఉంటుంది. ఆయన గురించి విన్నప్పుడు ఒక విధమైన ఆనందం కలుగుతుంది. ఆయన గురించి సాధన చేసినప్పుడు కూడా ఆనందమే. ఆయన పూజ వల్ల ఆనందం వదిలేయండి, పూజలోనే ఆనందం ఉంది. కనుక సాధనా పథంలో కూడా సుఖం ఉంది. అక్కడ ఇతరులు సాధనా పథంలో దుఃఖం ఉంటాయి. ఫలప్రదాన సమయంలో సుఖం ఉండొచ్చు కానీ సాధనలో దుఃఖాలే. యజ్ఞం చేసిన తర్వాత బాగుంటుంది కానీ యజ్ఞం చేస్తున్నంతసేపు శ్రమే కదండి. కానీ భక్తిలో అలా కాదు. భక్తి కలిగి ఉన్నప్పుడు, భక్తికి సంబంధించి సాధన చేస్తున్నప్పుడు కూడా ఒక ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. అలా పొందుతూ దాన్ని ఆచరిస్తాం. ఈ విధంగా అది సుఖావహ, సుఖకరమైనటువంటి మార్గం. చతుర్యుగేషు దేవేశి కలౌతు సువిశేషిత, చతుర్యుగాలలోనూ భక్తి గొప్ప మార్గమే అని చెప్పాడు. చతుర్యుగాలలోనూ భక్తి గొప్ప మార్గం. కలౌతు సువిశేషిత, కలిలో మరీను అన్నమాట అర్థం. అంటే ఈ మాట ముందు చెప్పకుండా కలౌతు సువిశేషిత ముందులే చూడండి. అంటే భక్తి అనేది కలియుగంలో గొప్పదే అని కాదు, భక్తి ఎప్పుడూ గొప్పదే. కలిలో మరీను అన్నాడు ఎందుకంటే కలిలో జ్ఞాన వైరాగ్యాలు వృద్ధ రూపాలుగా ఉంటాయి. కలవుతు జ్ఞాన వైరాగ్యం వృద్ధ రూపం నిరుత్సవం అన్నారు ఇక్కడ. అంటే వృద్ధ రూపాలతో ఉత్సాహం లేకుండా జవసత్వాలు ఉడిగిపోయి ఉంటాయట. అంటే జ్ఞానం వైరాగ్యం తేలిగ్గా కలగదు కలియుగంలో. అది అయితే భక్తి గట్టిగా కలిగితే జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. జ్ఞాన వైరాగ్యాలు లేని ముక్తి లేదండి. కానీ భక్తి గట్టిగా కలిగితే జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. పరమాత్మ యొక్క మీకు ప్రీతి బాగా పెరిగిందనుకోండి, స్వతసిద్ధంగా ఆయన గురించిన ఎరుక కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, విచారణ కలుగుతుంది. ఈ రెండు కలిగిన తర్వాత స్వతసిద్ధంగా పరమాత్మకి భిన్నములైన వాటి యందు అనాత్మ విషయములందు విరక్తి కలుగుతుంది. భక్తుడికి ఇంకా లౌకిక విషయాలు సంపాదించుకోవాలని ముచ్చట క్రమంగా తగ్గుతుందండి, తప్పకుండా సాధనలో అది కలుగుతుంది. అదే జ్ఞాన వైరాగ్యాలని భక్తి ఉత్పత్తి చేస్తుంది. అదే నువ్వు ముందు జ్ఞాన వైరాగ్యాలు సంపాదించుకుందామని ప్రయత్నిస్తే నీ వల్ల కాదు. అందు కలవు ప్రత్యక్ష ఫలద భక్తి సర్వయుగేష్వపి, సర్వయుగాల్లో శ్రేష్టమైనప్పటికీ కలిలో ప్రత్యక్ష ఫలాన్ని ఇవ్వగలిగేది భక్తి సుమ. ఇదంతా నీకు ఎందుకు చెప్పానంటే నువ్వు నాకు ప్రియమైన దానివి గనక చెప్పాను గాని ఈ రహస్యాన్ని నేను అంత తేలిగ్గా ఎవరికి చెప్పకూడదు అన్నాడు. ఇక్కడ ఎవరికి అంటే శ్రద్ధ లేని వాడికి, నాస్తికుడికి ఈ యోగాన్ని చెప్పరాదు అన్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప యోగం, చెప్తే దాన్ని తేలిగపరుస్తారు వాళ్ళు. అందుకు ఎటువంటి వారికి చెప్పాలంటే వాళ్ళకు తత్ ప్రభావాదహం నిత్యం తద్వశువనాత్ర, ఇటువంటి భక్తి కలిగిన వాడికి నేను వశ్యుణ్ణవుతాను అనడంలో సందేహం లేదు. ఇలా చాలా మందికి చాలా మార్లు వశ్యుణ్ణయ్యాను అంటూ ఇక్కడ చాలా ఉదాహరణలు ఆయన చెప్పాడు. అవి ఇందాక మనం కొన్ని స్మరించుకున్నాం. ఈ విధంగా దివ్యమైనటువంటి భక్తి మార్గాన్ని చెప్పడమే కాకుండా అమ్మవారికి చాలా చాలా విషయాలు శివుడు చెప్పాడు. ఆ శివుడు చెప్పిన చాలా విషయాలు మనకి నందికేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి భూమి మీదకి తీసుకొచ్చారండి. ఎందుకంటే వీళ్ళిద్దరే కైలాసంలో చాలా క్లోజ్. ఆయన ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి మరియును, వాడు ఆయన అమ్మఒళ్ళో ఉన్నాడు. అమ్మఒళ్ళో ఉన్నప్పుడు అమ్మ విన్నవన్నీ వింటున్నాడు ఆయన. పైగా అమ్మ స్తన్యం పానం చేశాడండి అతను. అమ్మ స్తన్యం పానం చేస్తే వచ్చేది శివజ్ఞానం సుబ్రహ్మణ్య స్వామి. అందుకే శివజ్ఞానానికి ఆచార్యుడు ఆయన. తర్వాత వీరిద్దరికి ప్రథమ భక్తుడు, ప్రధాన భక్తుడు నందీశ్వరుడు. ఎప్పుడు గుమ్మం మీద అలా కూర్చుని ఉంటాడు. ఎప్పుడు వాళ్ళు రెడీ అంటే అప్పుడు తిన్నగా సిద్ధంగా ఉంటాడు ఆ స్వామి. కనుక వాళ్ళు చెప్పేవన్నీ వినాల్సిందే. కనుక వీళ్ళిద్దరికీ బాగా తెలుసు శివజ్ఞానం. అందుకే వీళ్ళిద్దరూ ఆచార్యులై శివజ్ఞానాన్ని పరంపరగా మనకు అందించినట్లుగా శాస్త్రములు చెప్తూ ఉన్నాయి. అలా చెప్తున్న ఈ శివపురాణం విస్తారమైన గ్రంథంలో కొన్ని భాగాలు శివధర్మాలు చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి శివ జ్ఞానంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే ధర్మాలు చెప్పమని చెప్తాం. ఏ విధంగా జ్ఞానం గురించి చెప్తే నిద్ర లేకుండా వినొచ్చో ఆ విధంగా చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తా. మొత్తానికి ఇక్కడ అనేక మంది ఋషులు కలిసి బ్రహ్మదేవుని వద్దకు వచ్చి జ్ఞానం గురించి అడిగారట. పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికై వాళ్ళు అడిగారు. అప్పుడు అతను చెప్తున్నది ఏంటంటే శివజ్ఞానం వల్లనే సాధకుడు సంసారంలోని దోషాన్ని దర్శిస్తాడు అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. శివజ్ఞానం వల్ల సంసారంలోని దోషం దర్శించగలడు. శివధర్మాన్వయస్య శివజ్ఞాన సమన్వయ జ్ఞానాన్వయవజాత్ పుంస సంసారే దోష దర్శనం. శివధర్మాలు ఆచరించడం, నిన్నటి వరకు ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా శివధర్మాలు. ఇవి శివధర్మములు చేయగా చేయగా ఆ శివుని గురించి ఒక అవగాహన కలిగిన తర్వాత, ఆయన గురించి తెలిసిన తర్వాత క్రమంగా సంసారే దోష దర్శనం. ఇందాక నేను చెప్పినదే, శివుడి గురించి తెలిసా క్రమంగా శివేతరముల యందు దోషగుణం కనిపిస్తుంది. ప్రతిదీ ఎంత అల్పములైనవో తెలుస్తాయి. ఈ అల్పముల కోసమా నేను ఇంతకాలం దేవుళ్ళాడాను అనే విషయం అప్పుడు తెలుస్తుంది. ఈ అల్పముల కోసమా నేను ధర్మాలన్నీ పరిత్యజించాను, ఈ అల్పముల కోసమా అయిన వాళ్ళని వాటినన్నిటి కూడా కాదనుకున్నాను, ఈ అల్పముల కోసమా భగవంతుడి ఇచ్చిన అద్భుతమైన జీవితమనే అవకాశాన్ని నేను త్యాగం చేశాను, ఈ అల్పమైన ధనాదుల కోసమా చెయ్యరాని పనులన్నీ చేశాను అని అప్పుడు అనుకుంటాట. ఎప్పుడు? ఈ శివధర్మముల వల్ల, శివజ్ఞానముల వల్ల మనస్సు ఒక పక్వత ఏర్పడ్డాక విషయముల దోషదర్శనం అవుతుంది. విషయ దోషదర్శనం జరగడం చేత తతో విషయ వైరాగ్యం, వైరాగ్యాత్ భావ సాధనం. విషయ వైరాగ్యములు కలిగిన తర్వాత అప్పుడు వాడు భక్తి నిష్ట కలిగి ఉంటుంది. ఇది నిష్ట కలిగిన భక్తి ఏర్పడుతుంది. అప్పుడు వాడు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆ అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు ఇంకా కర్మల్లోని వాటిల్లోని లంపడు కాకుండా శివ జ్ఞానంలోనూ ధ్యానంలోనూ మాత్రమే నిశ్చితులై ఉంటాడు సుమా. అటువంటి పరాభక్తికి చెందినవాడు ఎవడో వాడు యోగేనతు పరాభక్తి ప్రసాద తదనంతరం ప్రసాదాన్ముచ్యతే జంతు ముక్త శివసమో భవేత్. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎలాంటి వన్ బై వన్ ఎలా వచ్చాడు చూసారా? శివధర్మములు ముందు చేయాలి, దానివల్ల క్రమంగా శివునిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. దానితో లౌకిక విషయముల యొక్క దోషములు తెలుస్తాయి. తెలియడంతో దానిపై వైరాగ్యం కలుగుతుంది. కలిగి ఇటు సాధన అభివృద్ధి చేస్తాడు. ఈ సాధన అభివృద్ధి చేయగా అంతఃకరణలో ఒక శుద్ధత ఏర్పడుతుంది. అంతఃకరణలో శుద్ధత ఏర్పడిన వాడికి శివుని యందు పరాభక్తి కలుగుతుంది. ఎంత చక్కడ, ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందో చెప్పండి, లేదా ఏదైనా లింక్ తెగితే మళ్ళీ చెప్తాను నేను. ఆర్డర్ ఎక్కడా తప్పలేదు కదా. శివుని యందు పరాభక్తి కలుగుతుంది. పరాభక్తి కలిగిన వాడికి ప్రసాదం కలుగుతుంది అన్నాడు. ఇది భక్తికి, భక్తి యోగం నీదైతే పరమేశ్వరుడు ప్రసాదం ఇచ్చాడు కదా, దీన్ని ప్రసాద యోగం అంటారు. ప్రసాద యోగేనా ప్రసాద యోగం వచ్చింది అంటే భగవత్ కృపా యోగం వచ్చింది. భగవత్ కృప ఎప్పుడైతే వచ్చిందో తర్వాత ఏమొస్తుంది? తర్వాత వచ్చింది, ఆ తర్వాత ఇంకోటి రావాల్సింది ఏమి లేదండి. ప్రసాదాన్ ముచ్యతే జంతు, ప్రసాదాన్ ముచ్యతే జంతు. ప్రసాదం వల్ల వచ్చేది ఏంటంటే ముక్తియే లభిస్తున్నది. ముక్తి పొంది తిని వాడేమవుతాడు? ముక్త శివసమో భవేత్, ముక్తుడు శివుడితో సమానుడవుతున్నాడు అని చెప్తూ ఇప్పుడు మనకు ముందు స్టెప్ ఏంటన్నా శ్రద్ధగా వాళ్ళు చెప్పచ్చు. ముందు స్టెప్ ఏంటని చెప్పాను నేను, శివధర్మములు నవాంగములు కాదు, అయిపోయింది. శివధర్మాచరణ, శివధర్మములు, శివ జ్ఞానము, క్రమంగా విషయ దోషదర్శనము, తదుపరి వైరాగ్యము, తదుపరి సాధనానిష్ట, తదుపరి అంతఃకరణ శుద్ధి, తర్వాత పరాభక్తి. ఆ పరాభక్తి కలిగిన వాడికి శివుని యొక్క అనుగ్రహం, శివానుగ్రహం పొందిన వాడు ముక్తి. ఈ ఆర్డర్ మళ్లీ మూడు మార్లు కనీసం చెప్పానేమో నేను, లేదా నాలుగు మార్లు మర్చిపోవద్దు. కనుక శివధర్మములు మొట్టమొదటి గట్టిగా పట్టాలి కదండి. ఆ విషయమై ప్రస్తావన వచ్చినప్పుడు సూత పౌరాణికులు చెప్తున్న అంశం ఇది. నాకు వ్యాసదేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను నాయన. ఒకప్పుడు కొందరు ఋషులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి సర్వాధికమైన పరతత్వం ఏమిటి, జీవుడు ఏ విధంగా బంధితులవుతున్నాడు, ఈ బంధనం యొక్క స్వరూపం ఏమిటి, వీడు ఎలా ముక్తి పొందుతాడు, ఈ విషయం నేను గతంలో చెప్పలేదా, నిన్న మొన్న కూడా వచ్చింది, మళ్లీ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, అనేక మందికి ప్రశ్నలు వచ్చినప్పుడు అనేక సమయాల్లో గురువులు చెప్తూ ఉంటారు. ఈ అనేక సమయాల్లో చెప్పినవి అనేక సమయాల్లో మనం వింటూ ఉండాల్సిందే. ఎంతవరకు? పట్టే వరకు, పట్టుకోవలసింది పట్టు చిక్కే వరకు వినాల్సిందేనండి. ఇక్కడ మాటి మాటికి మనం తోలుతూ ఉంటాం జంతువుని. ఒక్కసారి చన్నాకలతో కొట్టి చల్ అంటే చాలదు, దాని వెనకాల తిరుగుతూ చల్ 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 అంటూనే ఉండాలి అది వెళ్లవలసిన చోటుకి వెళ్లే వరకు. అలాగే మనస్సు అనేటువంటి జంతువుని చల్లరే చల్లని రోజు మనం కొరడాతో జలిపిస్తూ చెప్పుకోవాల్సిందేనండి. అందుకే ఈ బోధలన్నీ నిత్యం కావలసిందే. అలా ఇక్కడ బ్రహ్మదేవుని వద్దకు అనేక మంది మహర్షులు వెళ్లారట. వీళ్ళు ఆది కులములకు చెందిన మహర్షులు. వీళ్ళు వెళితే వాళ్ళు అడిగారు ఏ విధంగా మేము తరిస్తాము అని, మోక్షోపాయం అడిగారు. అడిగితే ఏనైక జన్మనా ముక్తులు యుష్మత్కరతలే స్థిత, అనేక జన్మలు ఎత్తితే గాని ముక్తి అనేది రాదు నాయన, ముక్తి అనేది తేలిక కాదు. ఎందుకంటే ఈ భక్తి అనేది కలగడం మహాకష్టం. అనేక జన్మలు ఎత్తితే గారి భక్తి అనేది కలగదు. భక్తి కలిగితే ముక్తి లభిస్తున్నది. కనుక అనేక జన్మ సంసార బంధ నిర్మోక్షకారిణి, మీకు నేను ఒక చక్కటి ఉపాయం చెప్తున్నాను. ఆ ఉపాయం వల్ల మీకు ఎలాంటి అనుగ్రహం వస్తుందో నా దివ్యదృష్టి చేత కూడా నాకు తెలుస్తుంది. ఆ దివ్యదృష్టిలో మీకు జరిగే అనుగ్రహం ఎలాంటిదంటే ఇదే మీకు ఆఖరి జన్మ చెప్పేశాడు బ్రహ్మదేవుడు ముందు ఆ మాట. అంటే ఇంకా సాధనకి ప్రారంభ దశలోనే ఇదే మీకు ఆఖరి జన్మ అని బ్రహ్మగారంటే ఇంకేం కావాలండి. మీరేం చేస్తారంటే మీకు చక్రం ఇప్పుడు సృష్టించిస్తాను, ఈ చక్రం పరిగెడుతుంది, దాని వెనకాల మీరు వెళ్ళండి. ఈ చక్రం ఎక్కడ దీని నేమి పగిలి పడుతుందో ఆ చోట్ల మీరు ఒక దీర్ఘ సత్రయాగం చేయండి. దీర్ఘ సత్రయాగం, ఆ దీర్ఘ సత్రయాగం ఎలా చేయాలి అది కూడా ఇక్కడ చెప్తున్నాడు. ప్రణిపత్య మహాదేవం, నిరంతరం కూడా ఆ మహాదేవునికి నమస్కరిస్తూ మీరు ఆయన్ని హృదయంలో ధ్యానిస్తూ ఆయనకు ప్రీతికరంగా వైదముల యందు చెప్పబడినటువంటి దీర్ఘ సత్రయాగాన్ని నిర్వహించండి. ఈ దీర్ఘ సత్రయాగం చెయ్యగా ఆ సత్రయాగం ఒక పరిపక్వ దశకు వచ్చిన సమయంలో మీ పుణ్యములు పండాయని అర్థం, మీ సాధనలు పండాయని. అప్పుడు దివ్యమైనటువంటి వాయుదేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఈ వాయుదేవుడు మీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఆయన తెలిసిన ఆయన చెప్పిన జ్ఞానాన్ని మీరు సాధన చేస్తారు. ఆ తర్వాత వాయువు వెళ్లిపోయిన తర్వాత మీరు తిన్నగా కూడా అక్కడి నుంచి బయలుదేరి కాశీక్షేత్రానికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇది వారాణసి క్షేత్రానికి వెళతారు, అక్కడ మీకు ఒక అద్భుతం కనిపిస్తుంది. ఆ అద్భుతం ఏమిటనేది ఆ తర్వాత మీరే వచ్చి నాకు చెప్తారు వెళ్ళండి అన్నాడు. అంతే చూడండి, అందులో కొంచెం సస్పెన్స్ కూడా పెట్టాడంతే. చిట్ట చివరికి వారాణసి క్షేత్రానికి వస్తారు, అక్కడ మీకు ఒక అద్భుతం కనిపిస్తుంది, అది చూసి నాకు చెప్తారన్నాడు అని చక్రాన్ని తయారు చేసి పంపించాడు మహానుభావుడు. బయలుదేరింది అది. తతో వారాణసి పుణ్యాపురి పరమశోభన గంతవ్యా యత్ర విశ్వేశో దేవ్యాసక పినాక ధృత్ సదా విహర్తి శ్రీవాన్ భక్తానుగ్రహ కారణాత్. వారాణసి గురించి వచ్చింది కనుక శ్లోకాన్ని ఒక్కసారి చదువుకున్నాం. దేవ్యాసహ పినాక ధృత్, వారాణసి ఒక శివుడు క్షేత్రమే కాదండి, అమ్మవారిది కూడా. అందుకే దేవ్యాసహ, అమ్మవారితో సహా శివుడు విడవకుండా ఏ వారాణసిలో తిరుగుతాడో ఆ వారాణసికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. అక్కడ మీకు అద్భుతం కనబడుతుంది, తిరిగి నాకు వచ్చి చెప్పుదురు గాని. తత్రాశ్చర్యం మహద్దృష్ట్వా మత్సమీపం గమిష్యత, అక్కడ ఆశ్చర్యాన్ని చూసి నా దగ్గరకు వద్దురుగారని చెప్పి వారి వెనకాల చక్రాన్ని పంపించాడు. ఈ చక్రం ఏతన్ మనోమయం చక్రం, బ్రహ్మ యొక్క మనస్సు నుంచి నిర్మాణమైనటువంటి ఆ చక్రము క్రమంగా వచ్చి పడింది ఒక అరణ్యంలో. యత్రాస్య సీర్యతే నేమిహి సదేశ తపసశుభ తేపి హుష్టతరా విప్రాహ ప్రణమ్య జగతాం ప్రభుం ప్రయుస్తస్య చక్రస్యాయత్ర నేమిరిశీర్యత. ఎక్కడ నేమి ఆ ఇరుసు ముక్కలై పడినదో ఆ చోటున వాడు సత్రయాగం చేయడం ప్రారంభించారు. అది అప్పటికే పవిత్రమైన చోట. వీళ్ళు వెళ్లేటప్పటికి ఇక్కడ ఎలాంటి విషయం కనిపించిందంటే యక్ష గంధర్వ విద్యాధర సమాకులం. యక్షులు గంధర్వులు విద్యాధరులైన మొదలైన దివ్య జాతులు అక్కడ సంచరిస్తున్నారు, అనేక మంది యోగులు అక్కడున్నారు. అలాంటి పవిత్రమైన చోట్లు సృష్టి ఆరంభంలోనే విశ్వం శిశుక్షమానావై ఎత్ర విశ్వసుజప్పురా సత్రమారేభిరే దివ్యం బ్రహ్మేశా గార్హపత్యగాహ. బ్రహ్మదేవుడి ఆజ్ఞ చేత సృష్టి ఆరంభంలోనే ప్రజాపతులు ఆ అరణ్యంలో గార్హపత్యాగ్నిని ఉపాసన చేశారట. అంటే మొట్టమొదటి ప్రజాపతులే సృష్టి విస్తారం కోసం యాగం చేసిన చోటది. అది పవిత్రమైనటువంటి నైమిషారణ్యం. అలాంటి చోటన వీళ్లు సత్రయాగం చేశారు. దీర్ఘ సత్రయాగం చాలా కాలం సాగింది. దీర్ఘ సత్రయాగం వీటి పరిభాషల్లో 1000 సంవత్సరాలు ఇలా చెప్తాడు. పురాణ పరిభాష అలాగే ఉంటుంది, మనం బహుకాలం అని అర్థం చేసుకుంటే చాలు. ఇలా చాలా కాలం చేయగా అథకాలే గతే సత్రే సమాప్తే భూరి దక్షిణే, సత్రయాగం పూర్తి చేశారు. ఆ సత్రయాగంలో భూరి దక్షిణలతో చక్కగా చేశారు ఋషులు. అప్పుడు పితామహ నియోగైన వాయుస్తత్రాగమత స్వయం, అక్కడ వాయువు స్వయంగా వచ్చేట. వాయుదేవుడు వస్తున్నాడు. ఇక్కడ వాయుదేవుడు పొట్టి గాలి అనగానే ఏదో అనుకో దేవత అది. ఆ వాయుదేవుడు ఎలా వస్తున్నాడు, శివుని అష్టమూర్తుల్లో ఒకడు అతను. ఇక్కడ నుంచి మనకి శివతత్వ నిరూపణం చాలా అత్యద్భుతమైన అంశం అని చెప్పబడుతున్నాయి. శివజ్ఞానం యొక్క సారం ఒక విధంగా ఇది ఎంత శ్రవణం చేస్తారో అంత మననం చేసుకోవాలి, అంత నిధిధ్యాస చేయాలి, నిరంతరం చేయాలి. ఇది సామాన్యం కాదు. సర్వ ఉపనిషత్తుల సారం, సర్వ ఆగమాల సారం, సర్వ ఉపాసనల సారం అంతా కూడా ఇందులో మేళవించి అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అనేక అధ్యాయములు దీనిలో ఉన్నాయి. ఇది శివపురాణంలోని వాయువీయ సంహితలో ప్రధాన గ్రంథం. ఇందులోనే మనకు మధ్యలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణుడికి చెప్పిన అంశములు కూడా ప్రస్తావనలోకి వస్తాయి. ఇదంతా కలిపితే ఒక శివజ్ఞాన కోశం. శివజ్ఞానం గురించి ఇంతకు మించి మరి లేదు అనేటంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఎక్కడెక్కడ ఉపనిషన్ మంత్రాలు కోట్ చేస్తాడు ఇందులో, అందుకు అంత అద్భుతంగా వ్యాసుడు రచన చేశాడు దీన్ని అనిపిస్తుంది. అద్భుతాన్ని భావించండి, సందేహం లేదు. ఇది లోతైన విషయమే, పైపై వినికిళ్ళకి అందదు. అంత తేలిక అండి బ్రహ్మ విద్య. పై పైన వినిస్తే తెలిసిపోయేది సినిమాలు వచ్చు, అది కూడా ఫుల్ కాన్సన్ట్రేటర్తో అయితే గానీ అర్థం కావట్లేదే. అలాంటిది ఈశ్వర విజ్ఞానం అంత తేలిగ్గా వచ్చేది కాదు అని ముందు నిర్ణయించుకోండి. కనుక ఏదో 7 రోజులు 9 రోజులు కాశీకి వెళ్లి అక్కడ ఎలాగో క్యాంపులు నిర్వహించే వాళ్ళు ఉన్నారు కనుక భోజనాలు దొరికిపోతే, వసతులు దొరికిపోతే, కాస్త కూర్చొని వినేసి వచ్చేస్తే, పుణ్యాలు వచ్చేస్తే అనుకుంటే దొరికేది కాదండి ఇది. ఎంత ఏకాగ్రం, ఎంత ఏకాగ్రంగా వినాలో అలాంటి అపూర్వమైన జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇంత విషయం నేను చెప్పడానికి కారణం, ఎడనెడా కునుకుతున్న వారిని లేపి మరీ చెప్పడానికి కారణం, వాళ్ల లోపం వాళ్ళకు చూపించడం కాదండి, విషయాన్ని అటెంటివ్ గా వినండి అని చెప్పడం. చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు మీ మాస్టర్లు ఇలాగే చెప్పుంటారు, విజ్ఞానం చెప్పే తీరిది అంతే. ఇది హరికథా కాలక్షేపం సంగీత కచేరీ అయితే బాధ లేదు, విజ్ఞానం చెప్పే తీరు ఇలాగే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను కళా ప్రదర్శనకో లేదా పాండిత్య ప్రదర్శన కోసం ఇక్కడ కూర్చోలేదు. నేను తరించడం కోసం నేను తెరుచుకున్న జ్ఞానాన్ని పది మందికి చెప్పినప్పుడు అది నాకు మననమై అది నన్ను తరింపు చేసిన ఆశతో ఇక్కడ నేను కూర్చున్నప్పుడు అదే స్థాయిలో శ్రవణం చేసి ఆ ప్రేమతో ఆ సాధనతో శ్రద్ధతో ఉన్నప్పుడు కలిసి మనం తరించవచ్చు అనే ఉద్దేశంతో చెప్పడం ఈ ఉపోద్ఘాతం. ఎందుకంటే తర్వాత చెప్పే విషయం చాలా అద్భుతమైన విషయం, ఎన్నో సుకృతాలు ఉంటే గాని వినలేని విషయం ఇది. ఇంత దీర్ఘసత్రయాగం చేస్తే వాయుదేవుడు వస్తే అప్పుడు విన్నారండి వీళ్ళు. మరి మనం ఏ సత్రయాగం చేసామని వింటూ ఉన్నాం ఇప్పుడు చెప్పండి. ఇక్కడ అంటే వాయుదేవుడు చెప్పే విషయం వీళ్ళకి అర్థం కావడానికి ఇంత దీర్ఘసత్రయాగం వల్ల వచ్చిన చిత్తశుద్ధి అది అర్థమయ్యేటట్టు చేసింది. ఇక్కడ మనకంత త్యాగం చేయలేదు కానీ ఏదో యోగం ఉంది మనకి, అందుకే ఇక్కడ కూర్చున్నాం. ఆ యోగం చేత ఈశ్వరుణ్ణి శరణవేడి అటువంటి ఏకాగ్రమైన చిత్తాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థిస్తూ విందాం. వచ్చినవాడెవడు? శిష్య స్వయం భువో దేవ సర్వ ప్రత్యక్ష దృగ్వశి ఆజ్ఞా ఆజ్ఞా.